true psychological understanding of one's fellow man and the development of true esoteric sense. అప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణము ఈసోటరిక్ సెన్స్ అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. విచ్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిఫోర్ యూ ఎట్ దిస్ టైమ్. ఇది మన లక్ష్యము. అంటే ఏమేం చేయాలి? సోల్ కంట్రోల్, మన ఆత్మ యొక్క నియంత్రణ మన శరీరాల మీద ఉండాలి, స్పిరిచువల్ ఇల్యూమినేషన్, ఆధ్యాత్మిక జ్ఞానము ప్రజ్ఞ మనకి రావాలి, ట్రూ సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ ఫెలోమెన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా, అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము, వాళ్లే మన దగ్గర ఎందుకు ఉన్నారు అన్నది అర్థం అవుతుంది అని చెప్పాడు.
First one, I seek to define for you the intuition. Second one, I shall deal with its mode of development through the study of symbology. Third one, I shall close my giving some specific instructions as to a useful mode of procedure.
ఇక్కడ ఇంకా ఐ వుడ్ లైక్ టు డివైడ్ వాట్ ఐ హ్యావ్ టు సే ఇన్ త్రీ పార్ట్స్. నేను చెప్పదలుచుకున్నది మూడు భాగాలుగా చెప్తాను. అండ్ ఐ ప్లీడ్ ఫర్ ఎ క్లోజ్ స్టడీ ఆఫ్ మై వర్డ్స్. నేను చెప్పింది పదాలే అనుకోవద్దు, చాలా జాగ్రత్తగా వాటిలో ఉన్నటువంటి అంతఃస్ఫురణని ఎలా జాగృతం చేస్తాయో తెలిసే విషయాన్ని అవగాహన చేసుకోండి. మొదటిది, ఐ సీక్ టు డిఫైన్ ఫర్ యూ ద ఇంట్యూషన్. ఇంట్యూషన్ అనగా ఏమిటో నేను డిఫైన్ చేస్తాను, నిర్వచిస్తాను. రెండు, సింబాలజీ సంకేత విద్యగా, సంకేతాలను ఉపయోగించి నేర్చుకునేటటువంటిది సాంకేతిక విద్య, స్టడీ ఆఫ్ సింబల్స్, దాన్ని సింబాలజీ అన్నాడు. దానిని ఇంట్యూషన్ డెవలప్ చేయడానికి ఎలాగో నేర్పుతాను. మూడవది ఏంటంటే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటట్టు విశిష్టమైన ఇలాగే చేసుకోండి అని స్పష్టంగా చెప్పేటటువంటి కొన్ని సాధనలు మీకు అందజేస్తాను. ఆ సాధన వల్ల ఏం డెవలప్ అవుతుంది మీకు? అంతఃస్ఫురణ, ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. ఇంట్యూషన్ డెవలప్ అయిపోగానే మొట్టమొదటి మీ దగ్గరికి వచ్చేది ఏంటి అంటే సోల్ కాంటాక్ట్. అంటే ఏదైతే మన ఈ గురు పరంపర అందరిలో కూడా రమణ మహర్షి, నువ్వెవరివో తెలుసుకో, యు ఆర్ ఏ సోల్. ఆ సోల్ కాంటాక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అంటే సోల్ కాంటాక్ట్ చేసుకోవటానికి కావలసినటువంటి నిర్వచనాలు, సింబల్స్, వాటిని ఉపయోగించుకునేటటువంటి విధి విధానాలు నేను మూడుగా చెప్తాను అన్నాడు. షుడ్ యూ దేర్ ఫోర్ ఫైండ్ దీస్ ఆర్టికల్స్ హార్డ్ టు అండర్స్టాండ్ అండ్ యువర్ రియాక్షన్స్ లో, ఒకవేళ ఇది చదువుకుంటున్నప్పుడు మొట్టమొదట మీకేమనిపించవచ్చు అంటే ఇవి చాలా కష్టంగా ఉన్నాయి, హార్డ్ టు అండర్స్టాండ్, ప్లస్ మీ రియాక్షన్ కూడా చాలా నెమ్మదిగా రియాక్ట్ అవుతారు. ఒక నవల చదువుకుంటుంటే గబగబ గబగబగ స్పందిస్తుంది, చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా స్లో, నెమ్మదిగా రియాక్ట్ అవుతారు. యూ మస్ట్ బేర్ ఇన్ మైండ్ దట్ దిస్ ఇండికేట్స్ యూ నీడ్ ఫర్ దిస్ స్టడీ, యువర్ నీడ్ ఫర్ దిస్ స్టడీ అండ్ కొరాబరేట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అదే కనుక జరిగితే అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాలి, ఈ పుస్తకం చదివేటటువంటి అవసరం నీకు చాలా ఉన్నది. ఇంకంటే చదవగానే అర్థమైపోతే ఇంకా నువ్వు ఈ పుస్తకం చదవక్కర్లే. అంచేత ఎప్పుడైతే నీకు ఇది అర్థం అవటం లేదు అనిపిస్తుందో పక్కన పెట్టవద్దు దీన్ని. దాని అర్థం ఏంటి అంటే, అర్థం అవటం లేదు అంటే దీన్ని బాగా నువ్వు మదించుకోవాలి అని. అర్థం అయిపోయింది అనిపిస్తే నేను వార్నింగ్ ఇస్తున్నాను, నీకేమీ అర్థం కాలేదు అన్నది. ఎందుకంటే అంతఃస్ఫురణ నీకు అర్థమైపోతే ఇంకా అసలు నీకు డౌట్సే ఉండవేమి. నేను నీతో చాలా సార్లు చెప్పాను, చాలా మంది నా దగ్గరకు వచ్చి మాస్టర్ మా కుండలిని జాగరణ జరిగి జాగరణ అయిపోయింది, నన్ను ఏం చేయమంటారు అంటారు. ఊరి నాయన, నీ కుండలిని జాగరణ అయిపోయాక నేనేముంది చెప్పడానికి? ఇంకా ఈ అపోహలు పోవాలమ్మా, ఈ భ్రమలు తొలగాలి. ఆ అనుభూతులు తప్పంటేనే మాకు అక్కడ చూచులాడుతుంది, లేకపోతే సోమరసం కాలుతుంది, తీయగా ఉంది, అన్నీ కరెక్టే. దే ఆర్ ఆల్ డెస్టినేషన్స్, మజిలీలు. ఏ మజిలీకి వచ్చినా అది నీ లక్ష్యం కాదు. అంతేత మజిలీల దగ్గర ఆగిపోకండి, అది గుర్తుంచుకోండి అంతే. మరి నాకు ఇంట్యూషన్ డెవలప్ అయిందా లేదా, సాధారణ వ్యక్తిలాగా నువ్వు కూడా నేను నా కుటుంబం నా సుఖ దుఃఖాలు నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించేంత వరకు నీకు ఇంట్యూషన్ డెవలప్ కాలేదు. ఇంట్యూషన్ డెవలప్ అయ్యాక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం దాని గురించి పట్టించకూడదు. హీ గోస్ బియాండ్ ఫ్యామిలీ బియాండ్ సెల్ఫ్ బియాండ్ సొసైటీ. అంచేత వెర్రి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకే అవధూతలో వాళ్ళు ఒకే కేటగిరీ. వీళ్ళు ఇందులో వెర్రి అన్బ్యాలెన్స్డ్ వెర్రి, వాళ్ళది బ్యాలెన్స్డ్ వెర్రి. ఎవరిది ఏంటి బ్యాలెన్స్డ్ అంటే ఈ వెర్రివాడు వాడి మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, వాడి మనస్సు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. వీడి ఇష్టం వచ్చినట్టు వీడి శరీరం కానీ ఆలోచనలు కానీ ఉండవు వెర్రివాడికి. ఏది కంట్రోల్ చేస్తుంది? వాడి వెర్రివాడిగా ఆనందం. ఈ అవధూతలకు కూడా వాళ్ళ కంట్రోల్ లేదు మనస్సు, కానీ వాళ్ళ మనస్సు సోల్ కాంటాక్ట్ లో ఉంటుంది. అంతేత మనకి బయటకు చూడటానికి రెండు అవుట్ ఆఫ్ కంట్రోల్ లాగే కనిపిస్తాయి. కానీ 1850 తర్వాత వచ్చేటటువంటి అవధూతలందరూ బ్యాలెన్స్ తప్పిన వాళ్లే. అంతేత వాళ్ళ జోలికి వాళ్ళ బాకండి. సిద్ధి సాయి తర్వాత వచ్చిన అవధూతలందరూ కూడా బ్యాలెన్స్ తప్పిన అవధూతలే, మంచివాళ్లే. వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అంటలేదు. ఆ అవధూతలను మీరు గౌరవించండి. ఇంకేంటే సోల్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి. వాడికి తెలిసినా తెలియకపోయినా అది వేరే విషయం. కానీ సిద్ధి సాయి శరీరం వదిలేసిన తర్వాత అంటే 1980 ఒకవేళ ఇయర్ తప్పు చెప్పిన అరౌండ్ 1900 అనుకోండి, దాని తర్వాత వచ్చే అవధూతలు అందరూ కూడా బ్యాలెన్స్ తప్పినటువంటి అవధూతలు. ఇఫ్ యూ విల్ సీరియస్లీ కన్సిడర్ విత్ మీ వాట్ ద ఇంట్యూషన్ ఈజ్ నాట్, ఐ థింక్ మై వర్డ్స్ విల్ ఫైండ్ ఇన్ యూ అన్ ఇన్ ద రెస్పాన్స్. అంటే నేను చెప్పగలిగేది ఏమిటి అంటే ఇంట్యూషన్ ఏది కాదు చెప్పగలను. ఇంట్యూషన్ ఏదో ఎందుకు చెప్పలేమంటే అనుభూతి మీకు లేదు, కానీ ఏది ఇంట్యూషన్ కాదో నేను చెప్తే ఇంట్యూషన్ ఏంటి అంటే ఇన్నర్ రెస్పాన్స్ వస్తుంది, లోపల నుంచి అంతఃస్పరణ వస్తుంది. ఇంకేత ఎన్ నేతి నేతి వచ్చిన నిగమావచ్చు, అదే మన ఆధ్యాత్మికత కూడా చెప్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏది కాదు, ఇంట్యూషన్ కాదని. ఆ పదార్థం తప్పని చెప్పటంలే ఇంట్యూషన్ గురించి చెప్పింది నిగమావచ్చు. మనమేమంటాం అసలు ప్రపంచమే లేదని చెప్పింది అనుకుంటా. ఇంకేంటే మన ఇంట్యూషన్ అది, మనకున్న అవగాహన అది. మన అవగాహన వదులుకోవాలి. మన అవగాహన వదులుకున్న తర్వాత ఏది వస్తుందో అది ఇంట్యూషన్. కానీ అది ఇంట్యూషన్ అవునా కాదా నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ జీవితంలో నీ మాత్రం ఆలోచన విధానం మారిపోతుంది. నీ జీవితంలో చమత్కారాలు మొదలవుతాయి. అందుకే గురువులు కూడా కుటుంబ విషయానికి వచ్చేసరికి చమత్కారాలు చూపించలేరు. మీరు గమనించి ఉంటే తెలుస్తుంది, ఈ భక్తుల చరిత్ర అన్ని చదివితే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితంలో చాలా చమత్కారాలు జరిగాయి, కానీ వాళ్ళ కుటుంబంలో కారణం ఇది. ఇంకేంటే వాళ్ళ కుటుంబము అనేటటువంటి అవగాహన ఉన్నంత వరకు చమత్కారం జరగదు. క్రైస్ట్ ఒక్కడు ఆ మ్యాజిక్ చేయగలిగాడు. హూఇజ్ మై మదర్ అన్నాడు. అంటే తన మదర్ని కూడా తను వదులుకోగలిగాడు. చదివారా బైబిల్లో? మన ఋషులు యోగులు కూడా అదే పద్ధతిలో వెళ్తారు, కానీ కొన్ని చోట్ల మనకి ఆ నెగిటివ్ పదాలు వద్దులండి. వాళ్ళ తప్పులు కాదుగా మనం ఎన్నుకోవాల్సింది, వాళ్ళ ఒప్పులు మనం ఎన్నుకుందాం కనుక. ఏమర్థమైంది నీకు ఇప్పుడు నేను చెప్పింది? మీరు వదులుకుంటే అంత కుటుంబ పరంగా వదులుకోగలగాలి, సమాజ పరంగా వదులుకోగలగాలి, వ్యక్తిగత పరంగా వదులుకోగలగాలి. ఏది ఆలోచన విధానాన్ని అది మర్చిపోతాం. మళ్ళా నువ్వు ఇది నాది కాదు అన్నావు అనుకో, నాది కాదు అంటాం కూడా అహంకారమేగా. మనకు వచ్చిన పెద్ద గొడవ ఏంటి అంటే గురువు గారు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సిద్ధాశ్రమానికి వెళ్తున్నారు హిమాలయాల్లో. దారిలో ఒక చోట చలి వేస్తూ ఉంటే అందరూ కూర్చొని చలి కాచుకుంటూ ఉంటే ఈయన కూడా లోపలికి వెళ్తే ఆ చలి మంట దగ్గర ఒక స్పెషల్ ఖాళీ జాగా ఉంది. ఈయన గబగ వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఏ కూర్చోకు, అక్కడ మా గురువు గారు అన్నారు. అన్నారు ఎవరు మీ గురువు గారు? ఏదో పేరు చెప్పారు. ఎవరు ఆయన? తెలీదా, 80 లక్షల రూపాయల ఆస్తి వదులుకుని వచ్చాడు. అంటే ఇటు శిష్యులకి ఇటు ఆ గురువుకి లింక్ ఏంటి అంటే 80 లక్షల రూపాయల ఆస్తి. ఇంకా అదేం గురువు అదేం శిష్యరికం, కానీ 90% శిష్యరికం ఇప్పుడు అలాగే ఉంది. ఏం వదులుకున్నాడో దాన్ని బట్టి వాడు గొప్పవాడు తెలుసా. 22 ఏళ్ల బట్టి ఆయన అపక్వాహారమే తింటున్నాడు, చాలా పెద్ద గురువు. ఆ విధంగా చూస్తారంటే మేకలు ఆయన కంటే కూడా చాలా గొప్ప గురువు. ఇంకెంత మేకలు అసలు అపక్వాహారమే కాదు, కేవలం గడ్డే తింటున్నాయి ఆ జన్మంతం. పాయింట్ అర్థమవుతుంది కదా, మన దృష్టికోణం ఇదే. అది వద్దు అంటున్నాడు ఇక్కడ. ఏది అంతఃస్ఫురణ కాదో నేను చెప్పగలను, కానీ అంతఃస్ఫురణ నేను చెప్పలేను. ఇంచేత అంతఃస్ఫురణ ఏమవుతుంది, లోపల నుంచి రావాలి. అది ఈయన బయట నుంచి చెప్పాడు అనుకోండి, ఎంత గొప్ప విషయమైనా కూడా అది ఖచ్చితంగా అంతఃస్ఫురణ కాదు. అది అక్కడ స్ట్రెస్ చేస్తున్నది. ఐ థింక్ మై వర్డ్స్ విల్ ఫైండ్ ఇన్ యూ అండ్ ఇన్ ద రెస్పాన్స్. అంచేత నేను ఏం చెప్పాను నీకు అర్థమైందా అన్నాడు. అది మన సబ్జెక్ట్ విషయం కాదు, అది మాట్లాడుకుంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా పుస్తకం అది. వాళ్ళు జోలికి మనం వెళ్ళవద్దు అని నేను చెప్పింది అర్థమవుతే చాలు. బ్యాలెన్స్ తప్పిన అవధూతల దగ్గరికి వెళ్ళకండి. రామకృష్ణ పరమహంస కూడా బ్యాలెన్స్ తప్పాడు. బట్టలు అవి జారుతూ ఉంటే బట్టా వేసుకుని కూర్చోటం నేర్చుకున్నాడు. అంటే అలా చేయొచ్చా చేయకూడదా, వాళ్ళు గొప్ప వాళ్ళ గొప్పతనాన్ని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. వాళ్ళ రోల్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. నా రోల్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా. డెఫినేషన్ ఆఫ్ ది ఇంట్యూషన్, ఇంక అంతఃస్ఫురణ అంటే ఏంటో నిర్వచిస్తున్నాడు. ద ఇంట్యూషన్ ఈజ్ నాట్ ఎ వెల్లింగ్ ఫోర్త్ ఆఫ్ లవ్ టు పీపుల్ అండ్ దేర్ ఫోర్ ఎన్ అండర్స్టాండింగ్ ఆన్ దెమ్. మొట్టమొదట ఇంట్యూషన్ అంటే ఏంటో కాదు చెప్పాడు. అంటే నాలో చాలా ప్రేమ ఉప్పొంగిపోతుందండి. అంటే ఉప్పొంగి వింట గోదావరి పాట ఏదో ఉంది, అలా పరవళ్ళు తుక్కుతోందండి గోదావరి లాగా. అందువల్ల నేను వాళ్ళని చాలా బాగా అవగాహన చేసుకోగలుగుతున్నానండి. అది అంతఃస్ఫురణ కాదు. ద ఇంట్యూషన్ ఈజ్ నాట్ ఎ వెల్లింగ్ ఫోర్స్ ఆఫ్ లవ్ టు పీపుల్ అండ్ దేర్ ఫోర్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దెమ్. ప్రేమ ఉంటే నీకు అర్థమైపోతుంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఏం చేస్తున్నారో. కానీ అది ఇంట్యూషన్ సోల్ కాంటాక్ట్ అనుకుంటే తప్పు. ఎందుకంటే ఇద్దరు స్నేహితుల మధ్య చాలాసార్లు నేను చూశాను, చాలా దగ్గర స్నేహితులు అయితే అసలు వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైపోతూ ఉంటాయి. కానీ అది అంతఃస్ఫురణ కాదు, అది ఇట్ ఈస్ ఓన్లీ ఎ టెలిపతి. అంటే వాక్కు లేకుండా మనస్తో మనస్తో మాట్లాడుకోవటం. అంచేత ఆ తేడా అర్థం అవ్వాలి. అంచేత నా దగ్గరకో ఎవరి దగ్గరకో ఎవరికైనా వచ్చేస్తే మా సమస్యలన్నీ మీరు నివారణ ఉపాయం చెప్పేశారండి అని గురువుల దగ్గరికి వెళ్ళి చెప్తే, ఇట్ ఈస్ నాట్ ఇంట్యూషన్, ఇట్ ఈస్ ఓన్లీ టెలిపతి. వాతావరణంలో ఉన్నటువంటి బాధలు అవంతా తెలిసి దానికి మీ మనస్సు స్పందించింది, స్పందించింది కనుక వాక్కు వచ్చింది. కానీ అది ఖచ్చితంగా అంతఃస్ఫురణ కాదు. అంతేత వాళ్ళ భావం అర్థమైపోతుంది, వీళ్ళు చెప్తుంది అర్థమైపోతుంది అంటే ఆ వ్యక్తి ఇంట్యూషన్ పొందినటువంటి వ్యక్తి కాదు. ఇంట్యూషన్ పొందిన వ్యక్తి అంటే ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సోల్ కాంటాక్ట్, సోల్ కాంటాక్ట్ పొందితేనే ఇంట్యూషన్ వస్తుంది. ఇంట్యూషన్ సోల్ నుంచి వస్తుంది, సోల్ అంటే జీవాత్మ నుంచి వస్తుంది. ఇంకా మిగతా వేపుల నుంచి వచ్చేది ఏది కూడా ఇంట్యూషన్ కాదు. అంటే మొదటి డెఫినేషన్ లోనే చాలా చోట్ల మనకు కనిపించేటువంటి ఆ ప్రేమ కానీ, చాలా చోట్ల మనకి కనిపించేటటువంటి ఇతరుల భావాలను అర్థం చేసుకుని చెప్పేసేటటువంటిది అది కూడా ఖచ్చితంగా అంతఃస్ఫురణ కాదు. మచ్ దట్ ఈస్ కాల్డ్ ద ఇంట్యూషన్ ఈజ్ రికగ్నిషన్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ఎ క్లియర్ అనలిటికల్ మైండ్. చాలా చోట్ల మీరు ఏది ఇంట్యూషన్ అనుకుంటామో, ఇందాక నేను చెప్పాను కదా, స్పష్టమైనటువంటి మనస్సు ఉంటే నీకు అర్థమైపోతుంది, అనలిటికల్ మైండ్ ఉంటే నీకు అర్థమైపోతుంది వాడు ఏమనుకుంటున్నాడు. కానీ అది ఇంట్యూషన్ కాదు. ఇంటెలిజెంట్ పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ ఇన్ ద వరల్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మచ్ అండ్ హూ హ్యావ్ కాంటాక్టెడ్ మెనీ అదర్ పీపుల్ కెన్ యూజువల్లీ సమ్ అప్ విత్ ఫెసిలిటీ ద ప్రాబ్లమ్స్ అండ్ డిస్పొజిషన్స్ ఆఫ్ అదర్స్ ప్రొవైడెడ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. తెలివైన వాళ్ళు, సమాజంలో చాలా రకాల మనుషులతో వాళ్లతో సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళ సంబంధాలని వాటిని అవగాహన చేసుకుని, ఇప్పుడు డాక్టర్లు, సైకాలజిస్ట్, పొలిటీషియన్స్, వీళ్ళు సాధారణంగా మానవులకు ఉన్నటువంటి సమస్య ఏంటో, ఆ సమస్యని ఏం చేయాలో కూడా నివారించే ఉపాయాలు చెప్పగలుగుతారు. కానీ వీళ్ళెవరూ కూడా ఇంట్యూషన్ ఉన్నవాళ్ళు కారు. దే మస్ట్ నాట్ హెవర్ కన్ఫౌండ్ విత్ ఇంట్యూషన్. వీళ్ళు చేసేటటువంటి ఏ పనిని ఇంట్యూషన్ అనుకోకండి. ద ఇంట్యూషన్ హ్యాజ్ నో రిలేషన్ టు సైకిజం, ఐదర్ హయ్యర్ ఆర్ లోవర్. ద సీయింగ్ ఆఫ్ ఎ విజన్, ద హియరింగ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, a present reaction to teaching of any kind does not infer the functioning of intuition. ఇక్కడ ముసుకున్నానండి. ఇది దివ్యాత్మలు నాకు సందేశాలు ఇస్తున్నాయి. చాలా మంది చెప్తారు నాకు, నేను ఒకటే చెప్తాయేమో, నాకు ఇంతవరకు ఏ సందేశమూ రాలేదు కనుక, ఏ దివ్యాత్మతోనూ నాకు సంబంధము లేదు కనుక దాని గురించి నేను చెప్పలేను. కానీ నేను చదివిన పుస్తకాల్లో అది చాలా ప్రమాదకరమైంది అని చెప్పారయ్యా, దాన్ని వదిలేయండి. ఇంతేంటే, మెసేజ్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఒక పరమ గురువు అయితే వాడు ఎలాంటి వాడికి ఇస్తాడు? వాడు చెప్పింది తక్షణము ఆచరించి దానికోసము శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని ఇవ్వగలిగేవాడై ఉండాలి. లేకపోతే వాడు ఎందుకు ఇస్తాడు మెసేజ్? ఇప్పుడు వేటపాలనలో చాలా మంది ఉన్నారు. ధనేష్కి మెసేజ్ ఇచ్చాం, ఏమని వచ్చేసేది, అందరికి ఇవ్వలేదు కదా, ఎందుకు ధనేష్కి ఇచ్చాం? వస్తాడు అనుకో. అంటే మెసేజ్ ఎవరికి పంపిస్తాం? ఇంతే కదా, ఇంతే కదా. అదంతా కూడా నీకు కొత్త మత స్థాపనకి నిన్ను ఎన్నుకున్నాను అని ఎంత మంది నా దగ్గరకు వచ్చి చెప్తారు. నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు. కాంట్రడిక్షన్ అర్థమైందా? ఓ పరమ గురువు వచ్చి ఏం చెప్పాడు వాళ్ళకి? ఒక కొత్త మతాన్ని స్థాపించు అని. స్థాపించాక మళ్ళీ నన్ను అడిగితే నీ గురువు అవడని అర్థమవుతుందా? ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. అది వేస్ట్ అన్నది. ఓ 24 సంవత్సరాల పాటు కేవలము గో సంస్కారిత ఆహారంతో, రోజుకి 66 మాలలు గాయత్రి చేస్తూ, దేశానికి, కుటుంబానికి కూడా సేవ చేస్తూ నువ్వు జీవించు అన్నాక మళ్లీ ఆ గురువు నుంచి 24 సంవత్సరాల వరకు ఏ సందేశము లేదు గురువు గారికి. నువ్వు చెప్పించాడు టాపిక్, నువ్వు చేశాక కదా నెక్స్ట్ వచ్చేది. ఏది చేయకుండా, ఇదివరకు చెప్పినవి చేయకుండా, ఇప్పుడు చెప్పినవి చేయకుండా నా గురువు నాకు సందేశం ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడమ్మా గురువుకి? ఇదే పదా. అందుకే మనం అందరము కూడా ఔత్సాహికులే. కానీ ఔత్సాహికత ఉంటే, మెడిసిన్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటే ఎప్పుడో డాక్టర్లు అవుతారు. ఉత్సాహమే లేకపోతే చేత ఔత్సాహికులమే అంటల్లో మనని కించపరచుకోవటం లేదు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇంకా ఈ సైకిజము అనేటటువంటి పదాలు ఇవ్వనమాట. దాన్ని మీకు ఆల్రెడీ చాలా సార్లు నేను చెప్పుకున్నాను, మళ్ళీ గుర్తుంచుకోండి. కేవలము ఈ పుస్తకాలలో కానీ ఆథెంటిక్ గురువు, ఆథెంటిక్ గురువు అంటే నా దృష్టిలో వీళ్ళు తప్ప ఇంకెవరు ఆథెంటిక్ గురువులు కాదు. మరి మిగతా వాళ్ళు, వాళ్ళు ఆథెంటిక్ గురువులే, వీళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు. ఉదాహరణకి మెహర్ బాబా. మెహర్ బాబా ఏం చెప్పుకున్నాడు? కిన్నెర జన్మలో నీ శివాజీని. మరి మన ఆథెంటిక్ గురువులో మెహర్ బాబా వస్తాడా రాడా? నేను ఇదే ఆథెంటిక్ గురువులు అని చెప్పా. ఏంటి లింక్ అక్కడ? కిందటి జన్మలో మెహర్ బాబా శివాజీ. శివాజీ గురువు ఎవరు? రామ్దాస్. రామ్దాస్ ఎవరు? అంతే. ఆ లింక్ ప్రకారం ఆయన ఓకే. ఇలాగే మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ లింకులు అర్థమైపోతాయి మీకు. ఎవరిని ఎవరు వస్తారు? వివేకానంద గురించి ఒకరు అడిగారు, ఎందుకు పెట్టలేదు మాస్టర్ అని. ఇంకా అలా పెట్టాలి అంటే నేను మెహర్ బాబా గురించి చెప్పాలి, అందరినీ పెట్టాలి. ఎక్కడ కుదురుతుంది? రామకృష్ణ పరమహంస ఉన్నాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయనతో లింక్ ఉన్నటువంటి వివేకానంద, ఇంకా ఇంకా ఉన్నారు కదా, చాలా ఆనందులు ఉన్నారు అక్కడ. అభయానంద అనే అతను నాకు చాలా ఇష్టం. అద్వైతానంద అనే ఆయన ఇంకోళ్ళు, సూర్యానంద అని వాళ్ళు నాకు వివేకానందతో ఈక్వల్ గా నేను వాళ్ళని లవ్ చేసి ప్రేమిస్తా వాళ్ళ రచనని. కానీ వాళ్ళందరినీ ఇక్కడ పెడితే నేను ఇక్కడ ఏం చేయాలి? బొమ్మల తొలగి పెట్టాలి. ఇంకా ఇప్పటికే అది బొమ్మల తొలగైందేమో అని నా డౌట్. అంచేత ఆ లింక్ అనమాట. సైకిజం అంటే అంతఃస్ఫురణ కాకుండా ఇతర తలాల నుంచి వచ్చేటటువంటి మెసేజెస్. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒకరోజు రాత్రి భోపాల్ భూకంపం ఎక్కడొచ్చింది, అది ఇప్పుడు లాతూర్ లో ఉన్నప్పుడు ఒక సంఘటన ఒక వ్యక్తి నాతో చెప్పాడు. అక్కడ ఒక వ్యక్తి ఇరుక్కుపోయి ఉన్నాడండి, వాడిని హెల్ప్ చేయాలి అని. దట్ ఈస్ నథింగ్ డివైన్ దేర్. ఇప్పుడు ఏమవుతుంది అంటే అశరీరధారులు ఇరుక్కుపోయిన వాడిని చూడగలరు కానీ రాయిని కదపలేరు. రాయిని కదపాలంటే శరీరం కావాలి. నువ్వు కూడా రాయిని కదపలేవు, నీకు మళ్ళా క్రోబార్స్ లేకపోతే అదేంటంటారా రాలేదు తిని అదేదో ఉంటే తప్ప నువ్వు ఎత్తలేవు. ఇంకొక శరీరధారులు ఏంటి, సెన్సిటివ్ గా ఉన్నవాడిని పట్టుకుంటారు, వాడికి మెసేజ్ ఇచ్చాడు, వాడు ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు, వాడు ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు, టెలిఫోన్ ఎక్కడ 5 రోజుల తర్వాత వాడు బతికి బయటపడ్డాడు. పేపర్లో వచ్చాక అది కరెక్ట్ చేయలే అనుకున్నా, పేపర్లో వచ్చినప్పటికే నేను నమ్మేవాడిని కాదు. అది నీకు ఆ ఇది ఉండాలి, కానీ అందులో అంతఃస్ఫురణ లేదు, దైవీ ప్రేరణ లేదు, ఆ శరీరధారుల పాత్ర మాత్రమే ఉంటుంది. దీంట్లో మీకు రియల్ గా ఇంట్రెస్ట్ ఉండి మీరు భ్రమ పడకుండా దాన్ని మేము చేస్తాము ఆ సేవ అన్నటువంటి వాళ్ళు, ఇన్విజిబుల్ హెల్పర్స్ అని ఒక మంచి బుక్ ఉంది. కానీ ఖచ్చితంగా మీరు భ్రమకి లోనవుతారు, ప్రమాదానికి లోనవుతారు. ఇది గుర్తుంచుకోకపోతే ప్రమాదానికి లోనవుతారు అంటే ఏంటి, మార్గచ్యుతులు అవుతారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మొదట 2-3 మెసేజెస్ కరెక్ట్ గా వస్తాయి, మీరు చేస్తారు కరెక్ట్ అవుతుంది. అది కరెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే అశరీరధారుల్లో అల్లరి అశరీరధారులు ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఆడుకునేటట్టు ఆ అల్లరి చేసేటటువంటి ప్రాంక్స్ ప్లే చేసేటువంటి అశరీరధారులు మిమ్మల్ని ఆడుకుంటారు. మీరు ఎంత ఆడుకుంటే అంత ఆడిస్తారు వాళ్ళు. మరి అది మీరు చూసుకోగలగాలి. కానీ మరి ఎందుకు చెప్పారు మాస్టర్, సబ్జెక్ట్ మస్ట్ గో అవుట్. ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుందని చెప్పి నేను ఎలక్ట్రిసిటీ గురించి చెప్పకపోతే ఎవరికి ఎలక్ట్రిసిటీ గురించి తెలియదు. మానవ సేవ చేయదలుచుకున్న వాళ్ళు రాత్రి మేము నిద్రపోయాక కూడా మేము మానవ జాతికి సహాయం చేస్తాం అనుకునేవాళ్ళు ఆ పుస్తకాన్ని చదువుకోండి, ఇన్విజిబుల్ హెల్పర్స్. కానీ దిస్ డేంజర్ ఆల్వేస్ మీకు గుర్తుండాలి. ప్రతిరోజు మీరు మాస్టర్ చెప్పారు అశరీరధారులు మాతో ఆడుకోవచ్చు. నీకే తెలిసిపోతుంది ఆడుకుంటున్నారో లేదో. మొదటి 2-3 జరిగాక ఇంకా జరగటం మానేసింది అనుకోండి. అంతేత ఈ వెంకటేశ్వర స్వామి ఆవహించటం ఇవంతా అలాంటివే. భగవంతుడు దాంతో సంబంధించింది ఏం కాదు, ఏదో అశరీరధారి ఉంటాడు, వాడు మంచి అశరీరధారి ఉన్నాడు అనుకోండి, వాడు ఆవహించాడు అనుకోండి, చాలా మందికి మేలు చేయగలరు. మీరు చేయగలరు కదా. ఉదాహరణకి రీడర్స్ డైజెస్ట్ లో ద సర్జన్ విత్ ఏ కరోడెడ్ నైఫ్ అని ఆర్టికల్ పడింది. ఒక మామూలు ఏమంటాడు ఫార్మర్, మామూలు ఫార్మర్, అష్టజ్ఞానం కూడా లేదు వాడికి. ఫార్మర్ అంటే ఏంటి, రైతు. సడన్ గా వాడు ఏం చేయటం, ఆపరేషన్స్ చేయటం మొదలెట్టాడు. పెద్ద పెద్ద ఆపరేషన్స్ క్యూర్ అవుతున్నాయి. దేంతో ఏది పడితే అది వాడు, వాడు కత్తి అది కూడా కల్లే, అక్కడ తుప్పి ఏదైనా తుప్పెక్కిన ఒక ఏదైనా పరికరం ఉందనుకోండి దాంతో కూడా వచ్చేవాడు. వాడికి తెలిస్తే అలా కొయ్యకూడదు అది అని అయిపోయాడు. అమెరికాలో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్స్ కు ఒళ్ళు మండింది. మేమేమో ఇంత కష్టపడి చదివితే చదువు అది జ్ఞానం లేనటువంటి వీడు ఆపరేషన్ చేస్తున్నా చేసి పెట్టారు వాడి మీద. జడ్జి గారు మళ్ళీ జైల్లో వేసేయండి రా అన్నాడు, వేసేసారు 10 సంవత్సరాల క్రితంలో. వేసిన రోజు సాయంత్రం జడ్జి గారు వచ్చి తన కాటరాక్ట్ కి ఆపరేషన్ చేయించుకున్నాడు. తీసుకోండి వీడియో, రూల్స్ ప్రకారం అతను జైల్ సిట్ వేశాను. కానీ ఇతను చేసిన ఆపరేషన్ లో ఏ ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు, అందరూ బాగానే ఉన్నారు. కానీ మన గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇవి రిజిస్టర్డ్ ప్రాక్టీసర్ కాని వాడు ప్రాక్టీస్ చేయకూడదని అంతే జైల్ సిట్ వేశాను. కానీ నా కాటరాక్ట్ ఆపరేషన్ నేను ఆయనతోనే చేయించుకుంటాను అని చేయించుకున్నాడు. ఆ జడ్జి యొక్క ఇది చూడండి, ఆనెస్టీ. కానీ నేను తప్పు జడ్జిమెంట్ ఇచ్చానని ప్రపంచానికి తెలియాలి కదా, అందుకని చేయించుకున్నాడు. ఆ వ్యక్తులు వేరు, ఆ టైప్ ఆఫ్ వ్యక్తులు. తర్వాత ఒక భారతీయ యోగి అసలు వీడు ఈ ఆపరేషన్ ఎలా చేయగలుగుతున్నాడు అని చూశాడు. నాకు బాగా తెలిసిన గురించి అడిగాడు ఆయన, ఏంటి సార్ ఇదంతా అని తిట్టాడు నిన్న. ఎందుకయ్యా నీకు అదంతాను, నేను చెప్తున్న సాధనలు చేసుకోకుండా ఈ పిచ్చి ప్రశ్నలు ఎందుకు వేస్తాను, కానీ వేశాక ఇంకా తెలిసిపోయింది కదా ఇంకా నా కుటుంబం. అప్పుడు చెప్పాడు జర్మనీలో ఉన్నటువంటి ఫలానా డాక్టర్ చనిపోయాడు, నువ్వు కావాలంటే డేట్స్ చూసుకో. అప్పటి నుంచి ఇతను ఆపరేషన్ చేస్తున్నాడు. అతనికి సేవ చేయాలని ఉంది, కొన్ని కారణాల వల్ల 3000 సంవత్సరాల వరకు అతను పుట్టకూడదు. మరి 3000 సంవత్సరాలు ఏం చేయాలి అతను, సరే అని ఇలా చేస్తున్నాడు. ఇంకా చాలా జరుగుతాయి ఇలాంటివి, అని ఆ కాలంలో చాలా జరిగాయి అలాంటివి. అన్నిటికీ ఆత్మే కారణం, కానీ ఆత్మ దివ్యాత్మ కాదు, ఏమీ కాదు, జ్ఞానం ఉన్నటువంటి ఒక ఆత్మ, వైద్యం బాగా తెలిసి ఉన్నటువంటి ఒక ఆత్మ. అది మిగతా పరికరాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానని చూసా, లాటరీలో జరిగినటువంటి ఆ కేసు కూడా ఇలాంటిదే. అక్కడ అందులో దివ్యత్వము అంతస్